క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? క్రీస్తునందు దినదినము నూతనోత్సాహంతో జీవిస్తున్నారా? క్రీస్తునందు మనకు మూడు ముఖ్యమైన ఆశీర్వచనములున్నాయి. అవి మూడు వచనాలు. హెబ్రీపత్రిక 4:16, 10:35, 13:6. ఈ మూడు వచనాలను మీ హృదయాలపై రాసుకొని పదే పదే చదువుకుంటూ ధ్యానించండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకు అధికమైన నిశ్చయత ప్రాప్తిస్తుంది. మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందేటట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. మీరు ధైర్యము విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రభువు దేవా, పరమతండ్రి, నీ శక్తి, నీ కనికరము ఎన్నటికీ తరుగుబోనివి. మా తలంపులలో, మాటలలో, క్రియలలో పాపము చేయకుండా మమ్మలను కాపాడే దేవుడవు, నీకు మా కృతజ్ఞతాస్తుతులు. నీవు మాపై కృమరించే ఆశీర్వాదములు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. నీకు కృతజ్ఞులం. నీ సంకల్పమును గురించిన విస్తృతమైన దర్శనము మాకు ప్రసాదించండి దేవా. మాలో స్వార్థ చైతన్యము గతించాలి, క్రీస్తు చైతన్యము కలగాలని ప్రార్థిస్తున్నాము. నీవు మమ్మలను ప్రేమించినట్లు మేము ఒకరినొకరము ప్రేమించడము మాకు నేర్పండి ప్రభు. యేసును పోలి జీవిస్తూ ఆయనతో సమరూపానికి మేము మారుతూ ఉండేటట్లు మమ్మలను దీవించండి దేవా. మా దేశమందలి స్థానిక సంఘములను, సంఘ బిడ్డలను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. వారికి ఆత్మ నింపుదల, నడుపుదల అనుగ్రహించండి. సంఘాలకు వాక్య ఉజ్జీవము, ఆత్మల సంపాదన ఉజ్జీవము ప్రసాదించండి. సంఘములకు క్షేమాభివృద్ధి కలిగించండి. శ్రమబాధితులను దీవించండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. మా దేశమును, దేశ ప్రజలను ఆశీర్వదించండి. దేశమందు ప్రజలు పరోపకార బుద్ధి గలవారై నైతిక విలువల నెరిగి జీవించున్నట్లు వారిని దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీస్సులు మాకందరికీ దయచేయమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచమని మా ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజున మన పాఠం లూకాసువార్త 4:1-30 వరకు. ఏకాగ్రతతో వినండి. యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది అన్నాడు, నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు. అందుకు యేసు వానికి ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి అన్నాడు, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను. అది నాకు అప్పగించబడి ఉంది. అది ఎవరికి నేను ఇవ్వగోర్తానో వారికిస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కావు అంటే ఇదంతా నీదే అవుతుంది. అందుకు ప్రత్యుత్తరమిస్తూ యేసు అన్నాడు, నా దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని రాయబడి ఉంది. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి ఆయనతో అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి కిందికి దూకు. నిన్ను కాపాడడానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని రాయబడి ఉంది. అందుకు యేసు ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని చెప్పబడి ఉన్నది. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా, యేసు ప్రభువు 3 శోధనలను ఎదుర్కొని గెలిచాడు. యేసు నజరేతును విడిచి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూమే ఆయన సేవా కేంద్రమైంది. యేసు ఒక మానవుడుగా సైతానీయ శోధనలను ఎదుర్కొన్నాడు. ఈ శోధనలు మానవులందరికీ సహజంగా వచ్చేవే. మానవ శోధనలు అన్నిటికీ మూలమైన శోధనత్రయాన్ని యేసు జయించాడు. శారీరకమైన అక్కరను తృప్తిపరిచేది తిండి. ఆహారము, రొట్టె, అన్నం తినడంలో తప్పేమీ లేదు. ఆకలి తీర్చేది అన్నం. యేసుకు 40 రోజులు ఆహారం లేదు. ఆయనేమీ తినలేదు, ఉపవాసమున్నాడు. తనకున్న మహాశక్తిని కేవలం తన ఆకలి మాత్రమే తీర్చుకోవడానికి వాడితే అది స్వార్థమవుతుంది. మనుష్యులు రొట్టె వల్ల మాత్రమే జీవించరు అనే ఆధ్యాత్మిక నియమాన్ని ఆయన రుజువుపరచాల్సిన పరీక్షా సమయమది. శారీరక అక్కరలను మాత్రమే తీర్చుకోవడం మా ధ్యేయం అన్నట్లు బ్రతికే భౌతికవాదుల కాలమిది. కడుపు కోసం కక్కుర్తిపడే కాలమిది. రేపు సస్తాము, ఇవాళ తిందాము, తాగుదాము, సుఖిద్దాము, పట్టండి అనే రోజులివి. స్వార్థం సగటు మనిషిని నిలువెల్లా నింపి చంపుతోంది. ఈ శోధనను ఎదుర్కొన్నాడు యేసు ప్రభువు. గెలిచి మనల్ని గెలిపించడానికే ఆయన సైతానుతో తారసిల్లాడు. అంతేకాదు, ఈ లోకంలో కుటిల కపట రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ధనబలం, కండబలం రాజ్యమేలే రోజులివి. మాట్లాడితే యుద్ధం, విద్వేషం, ఆవేశకావేశాలలో జనసమూహాలు రెచ్చిపోయే కాలమిది. ఇది సైతానీయమైన ఉద్రేకాలకు కాలం. లోకరాజ్యాలను సైతాను ఇదే ప్రాతిపదిక మీద నడుపుతున్నాడు. మనుషుల బుద్ధి పరివర్తన చెందాలి. మానవులు దేవుని రాజ్య పౌరులవ్వాలి. యోహాను సువార్త 3:3 యేసు నికుదేముతో ఇదే మాట అన్నాడు. కొత్తగా జన్మిస్తేనే కాని నీవు దేవుని రాజ్యమును చూడలేవు. ఈ శోధనను జయించడానికి యేసు ప్రయోగించిన వాక్యాస్త్రం నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. 2 కొరింథీ 10:3-5 అపొస్తలుడైన పౌలు ఇదే మాట అన్నాడు. మేము శరీరధారులమై నడుచుకుంటూ ఉన్నా శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముగలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లు చెరపట్టి తేవటానికి సిద్ధంగా ఉన్నాము. యేసు ఈ 2వ శోధనను గెలిచి దిగ్విజయం సాధించాడు. ఇక 3వ శోధన దేవుని ఆలయ శిఖరము నుండి కిందికి దూకటం. ఆ విధంగా తన వ్యక్తిత్వాన్ని, సేవను ప్రజాకర్షణ సాధనంగా చేసుకునే శోధన. యేసు సింహాసనమెక్కటానికి ఎట్టి దగ్గర తోవలను వెతకనక్కర్లేదు. ఆయన మహిమ కిరీటము ధరించక మునుపు ముండ్ల కిరీటము ధరించాల్సిందే. దేవుని శక్తిని కాదనేవారు కొందరు, ఆ దేవుని శక్తి అంతా నాదే అని బుకాయించేవారు మరికొందరు. ఈ 2 ఘోరమైన పాపాలే. తాము ఏమీ చెయ్యకుండా అంతా దేవుడే చేస్తాడులే అని నిశ్చింతగా ఉండిపోయేవారు మరికొందరున్నారు. నీవు చెమటోడ్చి పనిచేసి అన్నం తినాలి అన్నాడు దేవుడు. పనిచెయ్యని సోమరిపోతులకు దేవుడు ఆశ్రయస్థానం కాడు. మనము దేవుని జతపనివారము, పాలివారము. మనం దేవుని తోలుబొమ్మలము కాము, కీలుబొమ్మలము కాము. ఏమీ కష్టపడకుండా మనం గెలిచాము అంటే మరొకరెవరో ఆ పని మన కోసం చేశారన్నమాట. విజయం రాకుండానే మనం కష్టపడ్డామంటే మన తరువాతి వారు మన కష్టఫలంలోకి ప్రవేశిస్తారని గ్రహించండి. కృత్రిమ విజయాన్ని యేసు తిరస్కరించాడు. 2వ కొరింథీయుల 6:16 మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకూడదు. యేసు తన స్వగ్రామమైన నజరేతులో తిరస్కరించబడ్డాడు. సమాజ మందిరంలో ఆయన వాక్యం చదువుతూ యెషయా గ్రంథం 61:1-2 నెరవేరటాన్ని సూచించాడు. సువార్త ప్రకటించడానికి ప్రభువు నన్ను అభిషేకించాడు అనే ప్రవచనమెత్తి చూపాడు ప్రభువు. శ్రోతలు గమనించండి, యేసు ఒక మానవుడుగా శోధించబడ్డాడు. యేసును మనుష్యకుమారునిగా లూకాసువార్త చూపుతోంది. లూకాసువార్త 3:38 అంటోంది, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. మరియ నుండి ఆదాము వరకు ఇది యేసు వంశావళి. యేసు మానవులమైన మనవలినే శోధింపబడిన ఆయన పాపము లేనివాడు. ఈ సమయంలో బలమైన అంధకార ప్రతీప శక్తులు యేసును ఆవరించి ఉన్నాయి. మానవుని కనీసపు అక్కరలు 3. ఈ 3 శోధనలైనప్పుడు ప్రభువు వాటిని ఎలా ఎదుర్కొన్నాడో మనం గ్రహించాలి. మానవత పక్షాన యేసు విజయం సాధించాడు. యేసు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. తాను దేవుని కుమారుడే అయినా శోధనలను జయించడానికి ఆయన ఆత్మతో నింపబడాల్సి ఉంది. స్వశక్తితో శోధనలను జయించటం అసాధ్యం. రోమాపత్రిక 7:21, మేలు చేయగోరే నాకు కీడు చేయటము కలుగుతున్నది అనే ఒక నియమము నాకు కనపడుతున్నది. రోమాపత్రిక 8:3-4, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. గలతీపత్రిక 5:16 పౌలు ఇదే సంగతి ప్రస్తావిస్తూ అన్నాడు, ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శ్రోతలు వింటున్నారా? పరిశుద్ధాత్మ లేకుండా శోధనలను ఎవరూ గెలవలేరు. ఇది దేవుడు పెట్టిన పరీక్ష. దేవుడు ఎవరినీ పాపం చేయడానికి శోధించడు. ద్వితీయోపదేశకాండం 8:2, నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అణిచే నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకో. శ్రోతలు గమనించండి, యేసు ప్రభువు శోధనలు కావాలని కోరుకోలేదు. ఆత్మ ఆయనను తీసుకువెళ్ళాడు. గెత్సెమని తోటలో ప్రభువు ప్రార్థించాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. తొలగించటం ఆయన చిత్తం కాదు. 40 రోజుల పర్యంతము శోధన కొనసాగింది. సైతాను ఒక వ్యక్తి. యేసును సైతాను ముఖాముఖిగా తారసిల్లాడు. ఆదాము హవ్వలను శోధించినప్పుడు సర్పమైతే పేతురు మాటల్లో వాడు ఎవరిని మింగేదా అని గర్జించే సింహం. ఆ తరువాత వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. ఆ పిమ్మట కూడా వానిలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. 1 పేతురు 5:8, 2 కొరింథీ 11:14 మనిషిలో శోధనకు లొంగిపోయే బలహీనత ఉంది, అయితే ప్రభువులో అది లేదు. యోహాను సువార్త 14:30 ప్రభువు అన్నాడు, ఏ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధమేదీ లేదు, అనగా నాలో వానికి సందు దొరకదు. గనుక శోధనలు యేసును ఎట్టి పరిస్థితిలోనూ లొంగదీయజాలవు. హెబ్రీ పత్రిక 7:26, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చయినవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుడు శోధించాడు అంటే పరీక్షించాడు అని అర్థం. దేవుడు చెడుగుకు ఎవరినీ ప్రేరేపించడు. రైలు బండి బ్రిడ్జి మీదుగా వెళ్తుందా లేదా అనేది కొత్త బ్రిడ్జిని ఆవిష్కరించేటప్పుడు పరీక్షిస్తారు. గుంజను పాతి గట్టిగా ఊపి చూస్తాము, అది పరీక్ష మాత్రమే. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. హెబ్రీ పత్రిక 7:25, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఎదుర్కొన్న శోధనలు మూడు: భౌతికం మొదటిది, మానసికం రెండోది, ఆధ్యాత్మికం మూడోది. అన్నం తినడం అవసరమే, అన్నం పెట్టేవాడు దేవుడే. యేసు జనసమూహాలకు ఆహారం పెట్టలేదా? సమృద్ధి జీవమిచ్చే దేవుడు సమృద్ధి ఆహారమిస్తాడు. అయితే భౌతిక పదార్థాలను శరీరాశ నేత్రాశ జీవపు డంబముతో అనుభవించే విధానం పాపం, సైతానీయం. హవ్వ పండును చూచి నేత్రాశ శరీరాశ జీవపు డంబముతో దాన్ని అనుభవించాలని సూచింది. యోబు గ్రంథం 2:4 అపవాది వేదాంతం వినండి. చర్మము కాపాడుకోవడానికి చర్మమును, తన ప్రాణమును కాపాడుకోవడానికి ప్రాణమును నరుడిస్తాడు గదా. అయితే యోబు శోధనకు లొంగలేదు. సైతాను శోధనలను జయించడానికి యేసు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ప్రయోగించాడు. ఆకలైంది, నీ శక్తిని వినియోగించి నీ ఆకలి తీర్చుకో శరీరాశ. అదిగో లోకరాజ్యాల వైభవం ఐశ్వర్యం చూడు నేత్రాశ. సిలువను కాదు సింహాసనాన్ని చూడు, దానిమీద దర్జాగా కూర్చో. ఐశ్వర్యమంతా నీదే అవుతుంది. నాకు దండం పెట్టు అంతే. సిలువ లేనిదే కిరీటం లేదు. సైతాను పెట్టే కిరీటం నకిలీ కిరీటం. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునుగాక అని పౌలు శపథం చేశాడు. యేసు మనకు రాజు. సిలువ మోసి సిలువ వేయబడి తిరిగి లేచిన యేసు మన రాజు. ఇక మూడవది ఆధ్యాత్మికం. దేవాలయ శిఖరాగ్రము నుండి కిందికి దూకు, ఇది జీవపు డంబం. దేవుణ్ణే శోధించటం, దేవునికి చెప్పకుండా, దేవుడు చెప్పకుండా ఎందుకు దూకాలి? తానేదో అద్భుతం చేయబట్టి ఎంతమంది జనం పోగయ్యారు అనే జీవపు డంబమది. అలా దూకడం విశ్వాసం కాదు, దురభిమానం. 91వ కీర్తన 11-12 నుండి సైతాను ఉదహరిస్తూ వాక్యంలోని ఒక మాట వదిలేశాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇందులో నీ మార్గములన్నిటిలో అనే మాట సైతాను తొలగించాడు. గమనించండి, ఏదెను తోటలో సైతాను హవ్వకు ఇలాగే అబద్ధం చెప్పాడు. 13వ వచనం నుండి 30వ వచనం వరకు అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయ్యకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. ఆయన అందరిచేత ఘనతనొంది వారి సమాజ మందిరాలలో బోధిస్తూ వచ్చాడు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదవడానికి నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథము విప్పగా ఆయనకు దొరికిన వాక్యభాగం: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగుతాయని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభువు హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన చెప్పసాగాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటూ ఉండగా ఆయన వారిని చూచి అన్నాడు, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకో అనే సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేశావని మేము విన్నామో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చెయ్యమని మీరు నాతో నిశ్చయముగా చెబుతారు. ఆయన ఇంకా అన్నాడు, ఏ ప్రవక్త స్వదేశంలో హితుడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉన్నా ఏలియా సీదోనులోని సారిపోతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకులు కుష్ఠురోగులున్నా సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవడూ శుద్ధి పొందలేదు. ఈ మాట మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండిన వారై లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి ఆయనను తల్లక్రిందులుగా పడదోయాలని కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. శ్రోతలు వింటున్నారా, శ్రమలు పరీక్షలు కొందరిని బలపరుస్తాయి, కొందరిని బలహీనపరుస్తాయి. సూర్యుని ఎండ వెన్నను కరిగిస్తుంది, బంకమన్నును గట్టిపరుస్తుంది. ఫరో హృదయం కఠినం కావడానికి కారణం అతని హృదయ వైఖరి. రానురాను అతని మనస్సు గట్టిపడిందే కాని మెత్తన కాలేదు. హెబ్రీ పత్రిక 2:17 అంటోంది, ప్రజల పాపములకు పరిహారము కలగడానికి దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడయ్యే నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. యేసు మానవుడై వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ వల్ల ఆయన బలపరచబడ్డాడు. ఆయనకే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైంది అంటే మనకు ఇంకా ఎంత అవసరమో గ్రహించండి. యేసు బోధిస్తూ ఉంటే ప్రజలు ప్రశంసించారు. ఆ ప్రజలే ఆ తరువాత ఆయనను సిలువ వెయ్యి సంహరించు అని కేకలు పెట్టారు. అది గుంపు మనస్తత్వం. యేసు ఆ రోజు సమాజ మందిరంలో లేఖనాలు చదివాడు. అది నజరేతు గ్రామం, యేసు పెరిగిన స్థలం. సబ్బాతునాడు యేసు సమాజ మందిరానికి వెళ్లే వాడుక ఉంది. ఇది ఎంత మంచి అలవాటు! శ్రోతలు, ఆదివారం నాడు ప్రార్థన ఆరాధన కోసం దేవుని మందిరానికి వెళ్లడం అందమైన అలవాటు. సమాజ మందిరాలు బబులోను చెరకాలంలో ఏర్పడ్డాయి. అన్యుల దేశంలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి యూదులు వాటిని రూపొందించుకున్నారు. ఏజికేలు గ్రంథం 14:1 20:1 ఇశ్రాయేలీయుల పెద్దలు కూడి వచ్చే స్థలం, ఆరాధించే స్థలం, వాక్యం వినే స్థలం సమాజ మందిరం. దీనినే సునగోగు అంటారు. యేసు ప్రభు కాలం నాటికి పెద్ద పెద్ద పట్టణాలలో ఈ సునగోగులున్నాయి. ఆ రోజు సబ్బాతు దినాన యేసు సమాజ మందిరంలో లేఖనాలు చదివాడు. యెషయా గ్రంథంలోని వాక్య భాగం ఆ రోజుకు ఏర్పాటు చేయబడింది. యెషయా 61:1-2 దేవుని ప్రతిదండన దినము ప్రకటించడానికి అనే మాట చదవకుండా అంతటితో ఆపేశాడు. లేఖనము మీ వినికిడిలో ఇంతవరకు నెరవేరింది అని ఆయన కూర్చున్నాడు. ప్రతిదండన దినం ఆయన 2వసారి వచ్చినప్పుడు గాని నెరవేరదు. ప్రతిదండన దినం అంటే అది ఎలాంటి రోజు? 2 కీర్తన 8 జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అన్నాడు దేవుడు. ఎలా ఇస్తాడు? ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొడతావు. ఇది ప్రతిదండన దినం. మొదటిసారి బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. 2వసారి ప్రతిదండన చేయడానికి వస్తాడు. అదే సేవ కోసం ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఇది సువార్త దినం. రేపు రాబోతోంది ప్రతిదండన దినం, 2వ రాకడ దినం. ఈయన యోసేపు కుమారుడు గదా, మెస్సీయా ఎలా అవుతాడు అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. యేసు బలహీన మానవ శరీరాకారం ధరించాడు. ప్రభువు చరిత్రలో నుండి 2 వ్యక్తులను ఎత్తి చూపుతున్నాడు. వీరిద్దరూ యూదేతర ప్రాంతీయులు. సారిపతు విధవరాలు, సిరియావాడైన నయమాను. ఈ ఇద్దరి వ్యక్తిగత జీవితాలలో దేవుడు ఒక అద్భుత క్రియ జరిగించాడు. కాని తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయులే తనను తిరస్కరించి గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకుని ఎంతో నష్టపోతున్నారు. ఇశ్రాయేలులోని విధవరాండ్రు, కుష్ఠురోగులు నాశనమైపోతున్నారంటే కారణం వారి అవిశ్వాసం. ఏలియా కాలంలో ఇదే జరిగింది. ఇది చరిత్ర ఇస్తున్న సాక్ష్యం. దీనినెవరూ కాదనలేరు. నజరేతువారు యేసును నిరాకరిస్తున్నారు. నజరేతు చుట్టుపక్కల గ్రామాలు కొండసీమ. వారాయనను కొండపేటు నుండి క్రిందికి పడద్రోయాలని చూచారు. గాని యేసు తప్పించుకొని వెళ్ళిపోయాడు. అది ఒక అద్భుతమే. మనం కూడా ప్రభువు నుండి ఇదే నేర్చుకోవాలి. ప్రభువే ఒకసారి అన్నాడు, మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు అయి ఉండండి. పావురం నిష్కపటమైందే కాని వివేకం లేనిదై ప్రమాదంలో చిక్కుకుంటుంది. పామో, అది కపటమైందే కాని వివేకంతో ప్రమాదం నుండి ఉపాయంగా తప్పించుకుంటుంది. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.